ఓం శాంతి. మురళీ డేట్ 28/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఇదే సేవలో నిమగ్నం అవ్వండి. ఏ సేవ? మనం శ్రీమత్తం పైన నడుస్తూ అందరికీ ముక్తి, జీవనముక్తి యొక్క దారి చూపించాలి. సూక్ష్మమైన విషయాలు కూడా అర్థం చేసుకోండి. సత్యగం అమరలోకం, అక్కడ మృత్యువు అన్న మాటే ఉండదు. త్రిమూర్తి బ్రహ్మ కాదు, త్రిమూర్తి శివ. ముగ్గురి ద్వారా దివ్య కర్తవ్యాలు బాబా చేయిస్తున్నారు. లోభాన్ని వదలండి, అనంతమైన రాజ్య సుఖాన్ని పొందండి. స్వయం యొక్క ప్రవృత్తి, దైవీ పరివారం యొక్క ప్రవృత్తి, సేవ యొక్క ప్రవృత్తి, హద్దు ప్రాప్తుల ప్రవృత్తి, వీటన్నిటితో నష్టోమోహులుగా కావాలి. అంటే అన్నిటికీ అతీతంగా కావాలి. అతీతంగా కావాలి అంటే బాబ్ దాదా స్నేహ స్వరూపాన్ని మన ముందుంచుకుంటూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఎంత మనం స్మృతి స్వరూపులుగా అవుతే అంత నష్టోమోహగా అవుతాము. ప్రవృత్తిలో ఉంటూ నివృత్తిగా ఉండటము అంటే ఏంటి? నేను అన్నదాన్ని సమాప్తం చేయండి, నష్టోమోహగా అవ్వండి. సర్వప్రాప్తులకు అధికారిగా అవుతారు. బాబా ప్రేమ పొందాలి అంటే కమల పుష్ప సమానంగా అతీతంగా ఉండాలి. అప్పుడే బాబా ప్రేమని పొందగలుగుతాము. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు శ్రీమత్తంపై నడుస్తూ అందరికీ ముక్తి, జీవనముక్తులను పొందే దారిని తెలియచేయండి. రోజంతా ఈ సేవలోనే నిమగ్నమై ఉండండి. ప్రశ్న: బాగా అర్థం చేసుకోవలసిన ఏ సూక్ష్మమైన విషయాలను బాబా వినిపించారు? జవాబు: మొదటి పాయింట్, సత్యగం అమరలోకం, అక్కడ ఆత్మ ఒక వస్త్రాన్ని మార్చి ఇంకొక వస్త్రాన్ని ధరిస్తుందే తప్ప అక్కడ మృత్యువు అనే పేరే ఉండదు. కావుననే దానిని మృత్యులోకము అని పిలవరు. రెండో పాయింట్, శివ్ బాబాకు అనంతమైన రచన ఉంది. కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఈ సమయంలో బ్రహ్మ రచనగా ఉన్నారు. త్రిమూర్తి శివ అని అంటారే కాని త్రిమూర్తి బ్రహ్మ అని అనరు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. వీటిని బాబా మీకు వినిపించారు. ఇటువంటి విషయాలపై విచార సాగర మంథనం చేసి మీ బుద్ధి కోసం మీరే భోజనం తయారు చేసుకోవాలి. ఓం శాంతి. త్రిమూర్తి శివ భగవాను వాచ. వాళ్ళు త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కాని బాబా త్రిమూర్తి శివ భగవాను వాచ అని అంటారు. త్రిమూర్తి బ్రహ్మ భగవాను వాచ అని ఎవరు అనరు కదా. మీరు త్రిమూర్తి శివ భగవాను వాచ అని అనొచ్చు. వారు శివ శంకర అంటూ ఇరువురిని కలిపేస్తారు. ఇక్కడ స్పష్టంగా ఉంది, త్రిమూర్తి బ్రహ్మకు బదులుగా త్రిమూర్తి శివ భగవాను వాచ అని అనాలి. శంకరుడు కన్ను తెరిస్తే వినాశనం జరుగుతుందని మనుషులంటారు. ఇవన్నీ బుద్ధిలో అర్థం చేసుకోవలసినవి. ఈ ముగ్గురికే ముఖ్యమైన పాత్ర ఉంది. బ్రహ్మ మరియు విష్ణువులకు 84 జన్మల పెద్ద పాత్రంది. విష్ణువు మరియు ప్రజాపిత బ్రహ్మ అర్థం మీరు తెలుసుకున్నారు. ఈ ముగ్గురికే పాత్రంది. బ్రహ్మను ఆది దేవుడు ఆడం అని గాయనం చేస్తారు. ప్రజాపిత మందిరం కూడా ఉంది. ఇది విష్ణువు లేక కృష్ణుడి అంతిమ 84వ జన్మ. ఇతడికి బ్రహ్మ అన్న పేరు పెట్టటం జరిగింది. బ్రహ్మ మరియు విష్ణువులను నిరూపించవలసిందే. బ్రహ్మను దత్తత తీసుకోవటం జరుగుతుంది. వీరిరువురు శివ బాబా సంతానమే. వాస్తవానికి ఒక్కరే బాబా సంతానం. లెక్క ప్రకారం బ్రహ్మనే శివ బాబా సంతానం. బాబా మరియు దాదా, ఇక్కడ విష్ణు పేరే రాదు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివ బాబా స్థాపన చేస్తున్నారు. విష్ణు ద్వారా స్థాపన చెయ్యరు. శివునికి సంతానం ఉన్నారు, అలాగే బ్రహ్మకి కూడా సంతానమున్నారు. విష్ణువు సంతానము అని అనటానికి వీల్లేదు. లక్ష్మీనారాయణులకు ఎక్కువ మంది పిల్లలు ఉండే అవకాశం లేదు. ఇదంతా బుద్ధికి భోజనం వంటిది. మీకు మీరే భోజనం తయారు చేసుకోవాలి. అందరికన్నా ఎక్కువ పాత్ర విష్ణువుకుంటుంది. విష్ణువుకి 84 జన్మల విరాట రూపాన్ని చూపిస్తారు. బ్రహ్మకు అలా చూపించరు. విష్ణువుకే విరాట రూపాన్ని తయారు చేస్తారు. ఎందుకంటే మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మ పేరుని పెడతారు. కానీ బ్రహ్మకి కూడా చాలా తక్కువ పాత్ర ఉంది. కావుననే విష్ణువుకి విరాట రూపాన్ని చూపిస్తారు. చతుర్భుజాలు కూడా విష్ణువుకే చూపిస్తారు. వాస్తవానికి ఈ అలంకారాలు మీవే. ఇది కూడా బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. వీటి గురించి మనుషులు ఎవరూ అర్థం చేయించలేరు. బాబా కొత్త కొత్త రీతులతో అర్థం చేయిస్తూ ఉంటారు. త్రిమూర్తి శివ భగవాను వాచ అన్న పదం సరైనది కదా అని బాబా అంటారు. విష్ణువు, బ్రహ్మ మరియు శంకరుడు, ఈ ముగ్గురిలో ప్రజాపిత బ్రహ్మనే సంతానం. విష్ణువుని సంతానము అని అన్నారు. అతనిని రచన అని పిలిచిన బ్రహ్మ ద్వారానే రచించటం జరుగుతుంది కదా. ఆ రచనయే మళ్లీ భిన్న భిన్న నామరూపాలను ధరిస్తుంది. అతడిదే ముఖ్యమైన పాత్ర. బ్రహ్మకి కూడా ఈ సమయంలో చాలా తక్కువ పాత్ర ఉంది. విష్ణువు రాజ్యం ఎంత సమయం ఉంటుందో చూడండి. ఈ మొత్తం వృక్షానికి శివ బాబానే బీజరూపుడు. వారి రచనను శాలిగ్రామము అని పిలుస్తారు. బ్రహ్మ రచనను బ్రాహ్మణ బ్రాహ్మణీలు అని పిలుస్తారు. ఇప్పుడు శివునికి ఎంత రచన ఉందో అంత రచన బ్రహ్మకు లేదు. శివునికి ఎంతో రచన ఉంది. ఆత్మలందరూ వారి సంతానమే. కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే బ్రహ్మ రచనగా అవుతారు. హద్దులోకి వచ్చేశారు కదా. శివ్ బాబాకు అనంతమైన రచన ఉంది. ఆత్మలందరూ వారి రచనయే. బాబా అనంతమైన ఆత్మల కళ్యాణం చేస్తారు. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపనను చేస్తారు. బ్రాహ్మణులైన మీరే వెళ్లి స్వర్గవాసులుగా అవుతారు. ఇంకా ఎవరిని స్వర్గవాసులు అని పిలవరు. నిర్వాణవాసులు లేక శాంతిధామ వాసులుగా అందరూ అవుతారు. అందరికన్నా ఉన్నతమైన సేవ శివ్ బాబానే చేస్తారు. బాబా ఆత్మలందరినీ తీసుకుని వెళతారు. అందరి పాత్రలు వేరువేరుగా ఉంటాయి. నా పాత్ర వేరు అని శివ్ బాబా అంటారు. అందరి లెక్కాచారాలను సమాప్తం చేయించి మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేసి నేను నాతో పాటు తీసుకుని వెళతాను. మీరు పావనంగా అయ్యేందుకు ఇక్కడ కష్టపడుతున్నారు. మిగిలిన వారందరూ వినాశన సమయంలో లెక్కాచారాలను సమాప్తం చేసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ ముక్తి ధామంలోకి వెళ్లి కూర్చుంటారు. సృష్టి చక్రం తిరగవలసిందే కదా. పిల్లలైన మీరు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అయి మళ్లీ దేవతలుగా అయిపోతారు. బ్రాహ్మణులైన మీరు శ్రీమత్తంపై సేవ చేస్తారు. ముక్తి మరియు జీవన ముక్తులను మీరు పొందాలనుకుంటే ఈ విధంగా పొందొచ్చు అని మీరు మనుష్యులకు కేవలం మార్గాన్ని చూపిస్తారు. రెండు తాళం చెవులు మీ చేతిలో ఉన్నాయి. ఎవరెవరు ముక్తిలోకి వెళతారో, ఎవరెవరు జీవన ముక్తిలోకి వెళతారో కూడా మీకు తెలుసు. మీకు రోజంతా ఇదే వ్యాపారం. ఎవరైనా ఆహార ధాన్యాల వ్యాపారం చేస్తే వారి బుద్ధిలో రోజంతా అదే ఉంటుంది. రచన ఆది మధ్యంతములను తెలుసుకోవటం మరియు ఇతరులకు ముక్తి జీవన ముక్తుల దారిని చూపించటం, ఇదే మీ వ్యాపారం. ఈ ధర్మానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు బయటకు వస్తూ ఉంటారు. అలా మారలేని వారు ఎంతో మంది అనేక ధర్మాలలో ఉన్నారు. భారతవాసులైన క్రిస్టియన్లు నల్లగా ఉంటారు. ఇండో క్రిస్టియన్లు అంటే భారతవాసులైన క్రిస్టియన్లు నల్లగా ఉంటారు. వారి రూపంలో అయితే మారరు, కాని ధర్మాన్ని మార్చుకుంటారు. వారి రూపురేఖలు మారతాయి అని కాదు, వారు కేవలం ఆ ధర్మాన్ని స్వీకరిస్తారు. అలా కొందరు బౌద్ధ ధర్మాన్ని నమ్ముతారు. ఎందుకంటే దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది కదా. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిమి అని చెప్పుకోగలిగిన వారు ఒక్కరు కూడా లేరు. దేవతల చిత్రాలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఆత్మ వినాశనం లేనిది, అది ఎప్పుడూ మరణించదు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. సత్యగానికి మృత్యులోకము అని పిలవటానికి వీల్లేదు. అది అమరలోకం. కేవలం వస్త్రాన్ని మార్చుకోవటం జరుగుతుంది. అర్థం చేసుకునేందుకు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. విస్తారమైనవి కావు. పెళ్లి జరిగేటప్పుడు కొందరికి కొద్దిగా కొందరికి రాసులు రాసులుగా కానుకలు ఇస్తారు. కొందరు అన్ని చూపించి ఇస్తారు, కొందరు పెట్టెలో పెట్టి ఇస్తారు. రకరకాలుగా ఉంటారు. మీకు వారసత్వము హోల్సెల్ అంటే రాసులుగా లభిస్తుంది. ఎందుకంటే మీరందరూ ప్రేయసులు, బాబా మీకు ప్రియుడు. పిల్లలైన మిమ్మల్ని సింగారించి విశ్వరాజ్య అధికారాన్ని హోల్సెల్గా ఇస్తారు. మీరే విశ్వానికి యజమానులుగా అవుతారు. స్మృతినే ముఖ్యమైన విషయం. జ్ఞానం చాలా సహజమైనది. ఇది కేవలం అల్లాను స్మృతి చెయ్యటమే. కాని ఈ స్మృతే క్షణక్షణం జారిపోతూ ఉంటుంది. అందరూ భావిస్తారు, బాబా మీ స్మృతిని మర్చిపోతున్నాము అని ఎక్కువగా అంటూ ఉంటారు. మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు ఎల్లప్పుడూ స్మృతి అనే పదాన్ని వాడండి. యోగం అనే పదం తప్ప. విద్యార్థికి టీచర్ స్మృతి ఉంటుంది. ఆ పరమాత్ముడే మన తండ్రి. ఆత్మ అయిన మీరు పరమాత్మ కారు, మీరు పతితులు. ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యండి. టీచర్ని, తండ్రిని మరియు గురువును స్మృతి చెయ్యటం జరుగుతుంది. గురువులు కూర్చొని శాస్త్రాలు వినిపిస్తారు, మంత్రాలను ఇస్తారు. బాబా మంత్రం ఒక్కటే, అది మన్మ నాభవ. ఆ తర్వాత ఏమవుతుంది? మధ్యాజీభవ. మీరు విష్ణుపురిలోకి వెళ్ళిపోతారు. మీరందరూ రాజా రాణులుగా అవ్వరు కదా. రాజు రాణి మరియు ప్రజలు ఉంటారు కదా. కావున త్రిమూర్తి అన్నది ముఖ్యమైనది. శివ్ బాబా, తర్వాత బ్రహ్మ. అతను మనుష్య సృష్టిని అనగా బ్రాహ్మణులను రచిస్తాడు. బ్రాహ్మణులను కూర్చొని చదివిస్తారు. ఇవన్నీ కొత్త విషయాలు కదా. బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మీరందరూ సోదరి సోదరులు. వృద్ధులు కూడా మేము సోదరి సోదరులము అని అంటారు. ఇది లోపల అర్థం చేసుకోవాలే కాని వ్యర్థంగా ఎవరితోనూ అలా అనకూడదు. భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టిని రచించినట్లయితే అందరూ సోదరి సోదరులుగా అవుతారు కదా. అందరూ ఒక్క ప్రజాపిత బ్రహ్మ సంతానమే. ఇవి అర్థం చేసుకునే విషయాలు. మిమ్మల్ని చదివించే వారిని చూసి మీకు ఎంతో సంతోషం కలగాలి. స్వయంగా శివ్ బాబా అయిన త్రిమూర్తి శివుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. బ్రహ్మకు కూడా చాలా తక్కువ సమయం పాత్ర ఉంది. విష్ణువుకి సత్తిగ రాజధానిలో 8 జన్మల పాత్ర ఉంటుంది. బ్రహ్మకు ఒకే ఒక్క జన్మలో పాత్ర ఉంటుంది. విష్ణు పాత్ర పెద్దది. త్రిమూర్తి శివుడే ముఖ్యం. ఆ తర్వాత బ్రహ్మ పాత్ర. అతడు పిల్లలైన మిమ్మల్ని విష్ణుపురికి యజమానులుగా తయారు చేస్తాడు. బ్రహ్మ నుండి బ్రాహ్మణులుగా, మళ్లీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. కావున ఇతడు మీ అలౌకిక తండ్రిగా అవుతారు. ఇతడు కొద్ది సమయం తండ్రిగా ఉంటారు. ఈ సమయంలోనే ఇతడిని తండ్రిగా భావిస్తారు. ఆది దేవుడు, ఆదం మరియు బీబి వీరు లేకుండా సృష్టి ఎలా రచింపబడుతుంది? ఆది దేవుడు మరియు ఆది దేవి ఇరువురు ఉన్నారు కదా. బ్రహ్మ పాత్ర కూడా కేవలం ఈ సంగమ సమయంలోనే ఉంటుంది. దేవతల పాత్ర ఎక్కువ సమయం ఉంటుంది. దేవతలు అని కేవలం సత్యుగంలోనే అంటారు. త్రేతాయుగంలో క్షత్రియులు అని పిలుస్తారు. ఇక్కడ చాలా గుహ్యాతి గుహ్యమైన పాయింట్లు మీకు లభిస్తాయి. అన్నింటినీ ఒకేసారి వర్ణించటం వీలు కాదు కదా. వారు త్రిమూర్తి బ్రహ్మ అని పిలుస్తారు. శివుడిని తొలగించేశారు. మళ్లీ మనం త్రిమూర్తి శివ అని అంటాము. త్రిమూర్తి బ్రహ్మ అని అంటే అందులో బ్రహ్మ, విష్ణు, శంకరులు ముగ్గురు వస్తారు. కావున మనం త్రిమూర్తి శివ అని అంటాం. ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. బ్రహ్మ ద్వారా ప్రజలను రచించటం జరుగుతుంది. మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. వినాశన సమయంలో ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. వినాశనం జరగవలసిందే. కలియుగం తర్వాత మళ్లీ సత్యుగం వస్తుంది. ఈ శరీరాలన్నీ వినాశనం అవ్వవలసిందే. అన్ని ప్రత్యక్షంగా జరగాలి కదా. కేవలం కన్ను తెరిచినంత మాత్రాన ఇవి జరగవు కదా. స్వర్గం మాయమైనప్పుడు ఆ సమయంలో కూడా భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. మరి ఆ సమయంలో కూడా శంకరుడు కన్ను తెరుస్తాడా? ద్వారక లేక లంక నీటిలోకి వెళ్ళిపోయింది అని అంటారు కదా. ఇప్పుడు రాతి బుద్ధి ఉన్న వారిని పారస బుద్ధి ఉన్న వారిగా తయారు చేసేందుకు నేను వచ్చాను అని బాబా అర్థం చేయిస్తున్నారు. హే పతిత పావన, రా వచ్చి పావన ప్రపంచాన్ని రచించు అని మనుషులు పిలుస్తారు. కాని ఇప్పుడు ఉన్నది కలియుగమని, దీని తర్వాత సత్యుగం వస్తుందని మనుషులు భావించరు. పిల్లలైన మీరు ఈ ఆనందంలో నాట్యం చెయ్యాలి. బ్యారిస్టరు మొదలైన పరీక్షలు పాసైన వారు నేనిక ఎంతో సంపాదిస్తాను అని లోపల ఆలోచిస్తూ ఉంటారు కదా. నేను ఇల్లు కడతాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అని వారు భావిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మీరు కూడా సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. స్వర్గంలో మీకు అంతా కొత్త సరికే లభిస్తుంది. సోమనాథ మందిరం ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అలా ఒక్క మందిరం మాత్రమే ఉండదు కదా. ఆ మందిరం 2500 సంవత్సరాల క్రితం ఉండేది. దానిని నిర్మించేందుకు కొంత సమయమైతే పట్టి ఉంటుంది కదా. కొన్నాళ్లు పూజించిన తర్వాతనే దానిని దోచుకున్నారు. నిర్మించిన వెంటనే వారు వచ్చి ఉండరు కదా. అలా ఎన్నో దేవాలయాలుంటాయి. పూజించేందుకు వారు మందిరాలను నిర్మించారు. బాబాని స్మృతి చేస్తూ మనం స్వర్ణ యుగంలోకి వెళ్లిపోతామని మీకు తెలుసు. ఆత్మ పవిత్రంగా అయిపోతుంది, మరి దానికోసం శ్రమించవలసి ఉంటుంది. శ్రమించకుండా పని నడవదు. శంఖండులో జీవనముక్తి అన్న గాయనం కూడా ఉంది, కాని అలా ఒక్క సెకండ్లో లభించదు కదా. పిల్లలుగా అవ్వటంతోనే వారసత్వం తప్పకుండా లభించి తీరుతుందని దాని అర్థం. ఇప్పుడు మీరు ముక్తి ధామంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. బాబా స్మృతిలో ఉండవలసి ఉంటుంది. దిన ప్రతి దినం బాబా పిల్లలైన మిమ్మల్ని సూక్ష్మ బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మీకు నేను చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని బాబా అంటారు. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు బిందువులాగా ఉంటారని ఇంతకు ముందు మీకు తెలియదు. ఇంతకు ముందే ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు అని పిల్లలు అడుగుతారు. అది డ్రామాలో లేదు. ముందే ఈ విషయాలను మీకు వినిపించినట్లయితే మీరు వాటిని అర్థం చేసుకునేవారు కాదు. మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇది రావణ రాజ్యం. రావణ రాజ్యంలో అందరూ దేహ అభిమానులుగా అయిపోతారు. సత్యగంలో ఆత్మ అభిమానులు ఉంటారు. వారు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. నా శరీరం వయసు పెరిగిపోయింది, ఇప్పుడు దీనిని వదిలి మళ్లీ చిన్న శరీరాన్ని ధరించాలి అని భావిస్తారు. ఆత్మ శరీరం మొట్టమొదట చిన్నగా ఉంటుంది, ఆ తర్వాత మెల్లమెల్లగా పెద్దదిగా పెరుగుతుంది. ఇక్కడ కొందరికి కొంత ఆయువు, కొందరికి ఇంకొంత ఆయుష్ ఉంటుంది. కొందరు అకాల మృత్యువుని పొందుతారు. కొందరికి 125 సంవత్సరాల ఆయుష్ కూడా ఉంటుంది. బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము అని మీకు ఎంతో సంతోషం ఉండాలి. గాంధర్వ వివాహం చేసుకోవటం సంతోషకరమైన విషయమేమీ కాదు, అది బలహీనత. నేను పవిత్రంగా ఉంటాను అని కుమారి అంటే తనను ఎవరూ ఏం చెయ్యలేరు. జ్ఞానం తక్కువగా ఉన్న కారణంగానే భయపడతారు. చిన్న కుమారినైనా ఎవరైనా కొడితే రక్తం బయటకు వస్తే పోలీసులకు రిపోర్టు చేసినట్లయితే దానికి కూడా వారిని శిక్షిస్తారు. జంతువులను కొట్టిన వారిపై కూడా కేసులు పెడతారు, వారిని దండిస్తారు. పిల్లలైన మిమ్మల్ని ఎవ్వరూ కొట్టలేరు. కుమారులను కూడా ఎవరూ కొట్టలేరు. వారు తమ సంపాదన వారు చేసుకోగలరు, తమ శరీరం నిర్వహణ చేసుకోగలరు. కడుపెక్కువేమీ తినదు. ఒక్క మనిషి పొట్ట 4-5 రూపాయలతో నిండితే ఒక మనిషి కడుపు 400-500 రూపాయలతో నిండుతుంది. డబ్బులు ఎక్కువగా ఉంటే ఆశ పెరుగుతుంది. పేదవారి వద్ద ధనమే ఉండదు, కాబట్టి వారికి ఆశ కూడా ఉండదు. వారు తమ వద్ద ఉన్న రొట్టెతోనే సంతృప్తి పడతారు. పిల్లలు అన్నపానాదుల గొడవలలోకి ఎక్కువగా వెళ్లకూడదు. తినాలి అనే అభిరుచి ఉండకూడదు. అక్కడ మనకు ఏమేమి లభిస్తాయో మీకు తెలుసు. అనంతమైన రాజ్యం, అనంతమైన సుఖం మీకు లభిస్తుంది. అక్కడ రోగాలేవీ ఉండవు. ఆరోగ్యం, సంపద, సుఖము అన్నీ ఉంటాయి. అక్కడ వృద్ధాప్యం కూడా చాలా బాగా ఉంటుంది. ఎంతో సంతోషం ఉంటుంది. అక్కడ ఏ విధమైన కష్టం ఉండదు. ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. అలాగని ప్రజలుగా అయినా పర్వాలేదు అని భావించకూడదు. అలా అనుకుంటే ఇక్కడి పేదవారిలా అవుతారు. సూర్యవంశి లక్ష్మీనారాయణలా అవ్వాలనుకుంటే మరి అంత పురుషార్థం కూడా చెయ్యాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్, బ్రహ్మకు కొత్త రచన అయిన మనం పరస్పరం సోదరి సోదరులం. లోపల ఈ విధంగా భావించాలి. అంతేకాని ఎవరితోనూ ఇలా అనవలసిన అవసరం లేదు. మమ్మల్ని స్వయంగా శివ్ బాబానే చదివిస్తున్నారు అని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. రెండో పాయింట్, అన్నపానాదుల గొడవలలోకి ఎక్కువగా వెళ్లకూడదు. లోభాన్ని వదిలి అనంతమైన రాజ్య సుఖాలను గుర్తు చేసుకోవాలి. వరదానం, అనేక రకాల ప్రవృత్తుల నుండి నివృత్తులయ్యే నష్టోమోహ స్మృతి స్వరూప భవ. స్వయం యొక్క ప్రవృత్తి, దైవీ పరివారం యొక్క ప్రవృత్తి, సేవ యొక్క ప్రవృత్తి, హద్దులోని ప్రాప్తుల ప్రవృత్తి మొదలైన వాటి నుండి నష్టోమోహులుగా అనగా అతీతంగా అయ్యేందుకు బాప్ దాదాల స్నేహ రూపాన్ని మీ ముందు ఉంచుకుంటూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. స్మృతి స్వరూపులుగా అవ్వటం ద్వారా స్వతహాగా నష్టోమోహులుగా అయిపోతారు. ప్రవృత్తి నుండి నివృత్తులుగా అవ్వటమనగా నేను అన్న దానిని సమాప్తం చేసి నష్టోమోహులుగా అవ్వటం. ఈ విధంగా నష్టోమోహులుగా అయ్యే పిల్లలు బహుకాలపు పురుషార్థం ద్వారా బహుకాలపు ప్రాలబ్ధ ప్రాప్తికి అధికారులుగా అవుతారు. స్లోగన్, కమల పుష్ప సమానంగా అతీతంగా ఉన్నట్లయితే ప్రభు ప్రేమ లభిస్తూ ఉంటుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్, సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి. ఎవరైతే నెంబర్ వన్ దీపపు పురుగులో వారికి స్వయానికి ఈ దేహ బాణం, రాత్రింబవళ్ళు ఆకలి దప్పికలు ఉండవు. సుఖ సాధనాలు, విశ్రాంతి మరే విషయం కూడా ఆధారంగా ఉండదు. వారు అన్ని రకాల దేహ స్మృతుల నుండి దూరమై ఉంటారు. అనగా నిరంతరం దీపం యొక్క ప్రేమలో లవలీనమై ఉంటారు. ఎలా అయితే దీపము జ్యోతి స్వరూపమో, లైట్ మైట్ రూపమో, అలా దీపం సమానంగా స్వయం కూడా లైట్ మైట్ రూపంగా అయిపోతారు. ఓం శాంతి.
ఓం శాంతి. ప్రకాశమనే దాదిగారి విశేషతలు మరియు మధురమైన అమూల్య శిక్షణలు. 20th పాయింట్, ఏకాగ్రత యొక్క అభ్యాసం ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభవం. అంతిమ రోజుల్లో దాదీజీ శబ్దం నుండి అతీతంగా అయ్యే అభ్యాసాన్ని ఎక్కువగా చేశారు. వారు ఏకాగ్రత యొక్క లోతైన అభ్యాసాన్ని చేశారు. ఒక్క సెకండ్లో అన్ని సంకల్పాలని స్టాప్ చేసి దేహము మరియు దేహ ప్రపంచం నుండి ఉపరాంగా అతీతంగా అయ్యే అభ్యాసం చేశారు. అతీతంగా అయిపోయారు. దాదీజీ అంటూ ఉంటారు, బాబా స్వీట్ హోమ్ లో వెళ్లి కూర్చోండి, అప్పుడు జీవితం అతీతంగా ప్రియంగా అనుభవం అవుతుంది. మనందరం రాజృష్లం, జ్ఞాని ఆత్మలం, యోగి ఆత్మలం. మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ గా, ఒక రోల్ మోడల్ గా అయిపోవాలి. ఏదైతే జరిగిపోయిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాము. ఎందుకంటే ఇప్పుడు బాబా దగ్గరికి, ఫరిష్తాల ప్రపంచానికి వెళ్ళాలి, ఆ తర్వాత మూలవతనానికి రావాలి. దాదీజీ ఈ అభ్యాసం చేస్తూ, ఈ ప్రాక్టీస్ చేస్తూ కర్మాతీతంగా అయిపోయారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు యొక్క హోంవర్క్, నమ్రతా స్వరూప స్థితి. నడుస్తూ తిరుగుతూ ఇదే స్మృతిలో ఉండాలి. నేనాత్మను, ఈశ్వరీయ సేవాధారిణి. సర్వశక్తివంతుడి యొక్క ఛత్ర ఛాయలో ఉంటూ నేనాత్మను, బ్రహ్మ బాబ సమానంగా సంపూర్ణ నిరహంకారిణి. నిమిత్త భావము మరియు నిర్మాణత గుణంతో ఈశ్వరీయ సేవాధారిగా అయి నమ్రత యొక్క శక్తితో సర్వుల ప్రతి స్నేహ భావన సహయోగం యొక్క కిరణాలను నలువైపులా వ్యాపింపజేస్తున్నాను. అచ్చా, ఓం శాంతి.